ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల పాలెం విద్యార్థులైన మేము చేను కబుర్లు అనే కార్యక్రమం ద్వారా యాసంగి వరిలో మేలైన నాణ్యతకు పాటించవలసిన మెలకువలను గురించి తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాము. సంఘటన: నర్సయ్య అనే రైతు తన ధాన్యాన్ని తీసుకుని మార్కెట్ యార్డుకు వెళ్లాడు. ఏం నర్సయ్య, ఇలా వచ్చావు?
నమస్తే మేడం.
నమస్తే, ఏంటి విషయం?
ఏం లేదమ్మా, యాసంగిలో వరి పంట వేశాను, అమ్ముకోవడానికి మార్కెట్ కు వచ్చాను మేడం.
మరి మార్కెట్ లో నాణ్యత పరంగా ధర ఎంతో తెలుసా నర్సయ్య?
ఏమో తెలీదు అమ్మా.
ఈ ధరల గురించి అవగాహన తెలియపరచడానికి మార్కెట్ లో అధికారి శ్రావణి మేడం గారు ఉన్నారు, వెళ్లి ఆమెను కలవండి.
నమస్కారం మేడం, నా పేరు నర్సయ్య.
నమస్కారం, చెప్పండి.
మేడం, నా ధాన్యం యొక్క నమూనాను చూసి ఎంత ధర పలుకుతుందో చెప్పండి మేడం.
కొనుగోలు విధానంలో రెండు నాణ్యత ప్రమాణాలు ఉన్నాయి, ఏ గ్రేడ్ మరియు బి గ్రేడ్. ఏ గ్రేడ్ ధాన్యం 1835 రూపాయలు పలుకుతుంది మరియు బి గ్రేడ్ ధాన్యం 1815 రూపాయలు పలుకుతుంది. నువ్వు తెచ్చిన నమూనాలు ఇలా ఇవ్వు.
ఇదిగో చూడండి మేడం.
నీవు తెచ్చిన ధాన్యంలో నాణ్యత లోపాలు ఉన్నాయి, తక్కువ ధరయే పలకొచ్చు.
అవునా, అట్లెట్లా మేడం? ధాన్యం చూడడానికి బాగానే ఉంది కదా మేడం.
లేదు లేదు నర్సయ్య, ఇందులో పచ్చి గింజలు, సగం విరిగిన గింజలు, తాలు, దుమ్ము ఉంది. మార్కెట్ లో ధాన్యానికి కనీస ప్రమాణాలు ఉంటాయి.
ఏంటివి మేడం అవి?
చెప్తాను నర్సయ్య విను. మార్కెట్ లో కనీస ప్రమాణాలు: రాళ్లు, మట్టి గడ్డలు 1% వరకు ఉండవచ్చు. సేంద్రియ పదార్థాలు అనగా గడ్డి, పాడైన, రంగు మారిన, మొలకెత్తిన మరియు పురుగు పట్టిన గింజలు 3% వరకు ఉండవచ్చు. తాలు, ఇతర పంటల గింజలు 1% వరకు ఉండవచ్చు. పక్వానికి రాని మరియు తడిసిన గింజలు 3% వరకు ఉండవచ్చు. ఇతర రకాలు 7% వరకు ఉండవచ్చు. తేమ శాతం 17% వరకు ఉండవచ్చు.
మేడం, ఐకేపీ ఆఫీసర్ నా ధాన్యానికి తక్కువ ధర వస్తుంది అని అన్నారు. నాణ్యత లోపాలు ఉన్నాయని ధాన్యత ధర తగ్గించారు మేడం.
అవునా, మరి యాసంగి పంటలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కదా నర్సయ్య.
ఇన్నాళ్లుగా ఇదే విధంగా పండిస్తున్నాను మేడం. ఇదేంటి మేడం కొత్తగా?
ధాన్యం యొక్క నాణ్యత వాతావరణం మరియు యాజమాన్య పద్ధతుల మీద ఆధారపడి ఉంటుంది నర్సయ్య. మరి నువ్వు సరైన సమయంలోనే విత్తన నారుమడి పోసావా?
ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చేశా మేడం.
అలా కాదు నర్సయ్య, యాసంగిలో విత్తన నారుమడిని అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలోనే పోసుకోవాలి. సాధారణంగా ధాన్యాన్ని 24 గంటలు నానబెట్టాలి. నానబెట్టేటప్పుడు 1 లీటర్ నీటికి 1 గ్రాం కార్బెండజిమ్ కలిపి ఆ నీటిలో 24 గంటలు నానబెట్టాలి. దాని తరువాత మండెకట్టి ఎత్తు నారుమళ్లలో చల్లుకోవాలి. రబీలో భాస్వరం లభ్యత తక్కువగా ఉండటం వలన 2 కిలోల యూరియా, 12 కేజీల సూపర్ ఫాస్ఫేట్, 1.5 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా యాసంగిలో అనువైన విత్తన రకాలు వేసుకోవాలి.
ఎలాంటి రకాలు వేసుకుంటే మంచిగా ఉంటుంది కొన్ని చెప్పండి మేడం.
యాసంగిలో అన్ని స్వల్పకాలిక రకాలు వేసుకోవచ్చు నర్సయ్య. ఎంటియు 1010, కూనారం 118, ఆర్ఎన్ఆర్ 15048, అంజని, బతుకమ్మ రకాలు ఇవన్నీ వేసుకోవచ్చు. విత్తన మోతాదు 20 నుంచి 25 కేజీలు 1 ఎకరానికి వేసుకోవాలి. నారుమణిని పెంచే సమయం 20 నుండి 25 రోజులు ఉండాలి. తరువాత ప్రధాన పొలంలో నాటుకోవాలి.
యాసంగిలో పంటను చలి నుండి ఎలా కాపాడుకోవాలి మేడం?
యాసంగిలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రసాయన ఎరువులతో పాటు 2 క్వింటాళ్ల మాగిన కోళ్ల ఎరువు లేదా గొర్రెల ఎరువును వేసి కలయదున్నుకోవాలి. సాయంత్రం వేళలో పాలిథీన్ షీట్లు కప్పి ఉంచి మరుసటి రోజు తీసివేయాలి. అంతేకాకుండా రాత్రిపూట నారుమల్లలో ఉంచిన నీరును మరుసటి రోజు ఉదయాన్నే తీసి కొత్త నీటిని పెట్టుకోవాలి.
నారును ఎలా నాటుకుంటే మనకు మంచి దిగుబడులు వస్తాయి మేడం?
యాసంగిలో 1 చదరపు మీటర్కు 66 కుదుళ్లు ఉండేటట్టు చూసుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చు. నాటిన తరువాత ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్లు బాటలు వేయడం వలన పైరుకి మంచి గాలి వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి కొంతవరకు అదుపు చేయవచ్చు. ముఖ్యంగా సుడిదోమను అరికట్టవచ్చు. దీనివల్ల నూక శాతం తక్కువవుతుంది. ఒకవేళ ముదురు నాట్లు వేసినట్లయితే నత్రజనిని 3 దఫాలుగా కాకుండా 2 దఫాలుగా అంటే 70% నాటే సమయంలో 30% అంకురం దశలో వేసుకోవాలి.
ఎరువులను ఎంత వేసుకోవాలో కొంచెం చెప్తారా మేడం?
చెప్తాను నర్సయ్య. నత్రజని 45 నుంచి 60 కేజీలు, భాస్వరం 24 కేజీలు, పొటాష్ 16 కేజీలు వేసుకోవాలి. స్వల్పకాలిక రకాలకు నత్రజని ఎరువులను 3 భాగాలుగా చేసి మొదటి భాగం విత్తిన 15 నుంచి 20 రోజులకు, రెండవ భాగం విత్తిన 40 నుంచి 45 రోజులకు, మిగిలిన 3వ భాగాన్ని మరియు సగం పొటాష్ విత్తిన 60 నుంచి 65 రోజులకు వేసుకోవాలి. 36 నుంచి 45 గంటల తర్వాత నీరు పెట్టుకోవాలి.
యూరియా బాగానే వేసిన మేడం, అయినా కాని నా నారుమడి అంత బాగా ఏం రాలే.
నర్సయ్య, నారు ఆరోగ్యంగా ఉండటానికి కేవలం యూరియా ఒక్కటే సరిపోదు. 1 కిలో యూరియాతో పాటు 2 గ్రాముల కార్బెండజిమ్ మరియు మ్యాంకోజబ్ మిశ్రమం కలిపి వేసుకోవాలి. ముఖ్యంగా రబీలో జింక్ లోపాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరానికి 20 కేజీల జింక్ సల్ఫేట్ వేసుకోవాలి. ఇనుపధాతు లోపం వలన లేత చిగురాకులు తెల్లగా మారి ఉధృత ఎక్కువగా ఉన్నప్పుడు ఇటుకరంగు మచ్చలు వచ్చి ఆకులు నిర్జీవమవుతాయి. దీన్ని నివారించడానికి లీటర్ నీటికి 2 నుంచి 5 గ్రాముల అన్నబేది నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయాలి. పూత సమయంలో నత్రజనిని వాడకూడదు.
అవునా మేడం?
అవును నర్సయ్య.
మీరు చెప్పినవన్నీ చేసినా మేడం, అయినా కాని ధర తక్కువనే వేశారు, ఎందుకు మేడం?
నాణ్యత అనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది నర్సయ్య. కలుపు నాటే పద్ధతి, చీడపీడలు, పంట కోత, తెగుళ్లు ఇలా చాలా ఉన్నాయి.
నా పొలంలో కలుపు అంతగా ఏం కనిపించలేదు మేడం.
నీకు కనిపించుండకపోవచ్చు నర్సయ్య, కానీ పంటను పోలిన కలుపు ముక్కలు కూడా ఉంటాయి. వెడల్పాకు కలుపు నివారణకు నాటిన 25 నుండి 30 రోజులకు 2,4-D సోడియం సాల్ట్ అనే మందును ఎకరాకు 500 నుండి 600 గ్రాములు లేదా 2,4-DEE 1.25 నుంచి 1.5 లీటర్లను 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. గడ్డిజాతి కలుపు నివారణకు బిస్పైరుబ్యాక్ సోడియం ఎకరానికి 100 మిల్లీలీటర్ని 200 లీటర్ల నీటికి కలిపి 15 నుండి 20 రోజుల మధ్య పిచికారీ చేసుకోవాలి.
మరి నారుమడిలో కలుపు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మేడం?
5 సెంట్ల నారుమడికి బెంతియోకార్ 75 మిల్లీలీటర్లను ఇసుకతో కలిపి చల్లుకున్నట్లయితే నారుమడిలో కలుపు నివారించవచ్చు నర్సయ్య. సరే కాని నర్సయ్య, మీ పొలంలో నీళ్లెలా పెడుతున్నావు?
నా పొలంలో 24 గంటలు నీళ్లుంటాయి మేడం.
అయ్యో నర్సయ్య, నీరు పెట్టడానికి కూడా ప్రత్యేకంగా 6 తడి విధానాన్ని పాటించాలి. నార్లు వేసేటప్పుడు నీరు పలుచగా ఉండాలి. చిరుపుట్ట దశ నుండి గింజ గట్టిపడే వరకు సుమారు 5 సెంటీమీటర్ల నీళ్లు ఉండాలి. కోతకు 7 నుంచి 10 రోజుల ముందు నీటిని నెమ్మదిగా తగ్గించి పొలాన్ని ఆరబెట్టుకోవాలి.
ఇవన్నీ బానే ఉన్నాయి కాని మరి నా పొలంలో తాలు ఎక్కడి నుండి వచ్చింది మేడం?
తాలుకి చాలా కారణాలున్నాయి నర్సయ్య. ముందుగా చీడపీడలు, కాండం తుడిచే పురుగు, కంపునల్లి, కంకినల్లి.
వీటిని ఎలా గుర్తించాలి మేడం? ఇంకా అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మేడం?
చెప్తాను విను నర్సయ్య. ముందుగా కాండం తుడిచే పురుగు, ఇది యాసంగిలో పంటను ఎక్కువగా ఆశిస్తుంది. దీన్ని నివారించడానికి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ వేసుకోవాలి. రెండవది కంపునల్లి, దీనివల్ల పాలు పోసుకునే దశలో గింజలపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. దీన్ని నివారించడానికి క్లోరోపైరిపాస్ 1.6 మిల్లీలీటర్లు సాయంత్రం వేళల్లో పొలం అంచు నుండి లోపలికి చుట్టూ తిరుగుతూ పిచికారీ చెయ్యాలి. మూడవది కంకినల్లి. దీనివల్ల గింజలు తయారీ దశలో గోధుమ లేదా నల్లటి మచ్చలు ఏర్పడతాయి. దీనిని నివారించడానికి డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి 2 సార్లు 15 రోజుల వ్యవధిలో వేసుకోవాలి.
నా పొలంలో పురుగుతో పాటు బూజు కూడా కనిపించాయి మేడం, వాటి వల్ల కూడా నాణ్యత లోపం వస్తుందా?
వస్తుంది నర్సయ్య.
ఏమేం వస్తాయి మేడం?
ముందుగా పొడసెగలు. మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పాము కూడా ఆకారం పోలి ఉంటాయి. దీని నివారించడానికి హెగ్జాకోనజోల్ 2 మిల్లీలీటర్లను 1 లీటర్ నీటికి లేదా ప్రోపికోనజోల్ 1 మిల్లీలీటర్ ని 1 లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 దఫాలుగా మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. రెండవది బాక్టీరియా ఆకు ఎండు తెగులు. నారుమడి దశలో ఆకు చివరల నుండి క్రింది వరకు తడిసినట్లుగా ఉండి పసుపు రంగుకు మారి ఆకులు ఎండిపోయి మొక్కలు చనిపోతాయి. దీన్ని నివారించడానికి అగ్రోమైసిన్ 0.4 గ్రాములు లేదా ప్లాంటోమైసిన్ 0.2 గ్రాములను 1 లీటర్ నీటికి కలిపి 5 నుండి 7 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
మరి ఇన్ని మందులు వాడితే చాలా ఖర్చవుతుంది కదా మేడం.
అవును నర్సయ్య, మరి నువ్వు ఓపికగా చేసుకోవాలి అనుకుంటే సేంద్రీయ ఎరువులు కూడా వాడుకోవచ్చు. ఈ పద్ధతి భూమిలోని సూక్ష్మ జీవులను బాగా వృద్ధి చేస్తుంది. ఈ సూక్ష్మ జీవులు సహజంగా పైరుకు కావాల్సిన పోషక పదార్థాలను అందజేస్తుంది. అంతేకాకుండా ఈ పద్ధతి ద్వారా భూమిని సారవంతంగా ఉంచడమే కాకుండా వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు. ఉదాహరణకి ఎజటోబాక్టర్ లాంటివి.
వరి కోత చివరి దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మేడం?
పంట కోతకు ముందు, కోత సమయంలో, కోత కోసిన తరువాత తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది నర్సయ్య. ముందుగా కోత దశలో పాటించవలసిన జాగ్రత్తలు ఏంటివంటే 90% పంట పసుపు పచ్చ రంగులోకి మారాలి. పూర్తిగా ఎండిపోయే వరకు పంటను ఉంచకూడదు. గింజలో తేమ శాతాన్ని తగ్గించడానికి 2 నుండి 3 రోజులు చేనులోనే ఎండనివ్వాలి. యంత్రాలతో కోసేటప్పుడు కళ్లాల్లో పలుచగా ఆరబెట్టాలి. కోత సమయంలో అధిక గాలులతో కూడిన వర్షాల వల్ల పైరు పడిపోయి గింజ మొలకెత్తే లేదా రంగు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు వరి నేలపై 5 గ్రాముల ఉప్పు ద్రావణాన్ని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
పంట కోసిన తర్వాత ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా మేడం?
తీసుకోవాలి నర్సయ్య. పంట కోసిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ధాన్యాన్ని నిలువ చేసేటప్పుడు ఎలకల నుంచి రక్షించాలి. తేమ 14% కంటే ఎక్కువగా ఉండకూడదు. తేమ శాతం గింజ నాణ్యతకు సంబంధించిన అన్ని అంశాలను ప్రభావితం చేస్తుంది. ధాన్యంలో అధిక తేమ శాతం ఉన్నట్లయితే ఆ గింజలు మృదువుగా ఉండి మర ఆడించిన సమయంలో అధిక ఒత్తిడిని తట్టుకోలేక ధాన్యం విచ్ఛిన్నమై నూక శాతం పెరుగుతుంది. ధాన్యాన్ని టార్పోలిన్ లేదా ప్లాస్టిక్ పట్టాలపై పలుచగా ఆరబెట్టడం వలన గింజ రంగు మారకుండా, నల్లగా కాకుండా మంచి నాణ్యతగా ఉంటుంది.
ఐకేపీ ఆఫీసర్ గారు నా ధాన్యాన్ని చూసి వెనక్కి పంపించారు. నాకు ఏమీ పాలు పోవట్లేదు, కొంచెం మీరైనా చెప్తారా మేడం? అలా చూసిన వెంటనే ఎలా చెప్పగలిగారు?
నర్సయ్య, ధాన్యాన్ని భౌతికంగా పరిశీలించి నాణ్యత చెప్పవచ్చు. భౌతికంగా నాణ్యతని తేమ శాతం, స్వచ్ఛత, వరి రకం నాణ్యత, ధాన్యం కొలతలు, అపరిపక్వ గింజలు, రంగు మారిన మరియు దెబ్బతిన్న గింజలను పట్టి చెప్పవచ్చు.
మరి నా ధాన్యం చూడడానికి బాగానే ఉంది కదా మేడం.
వరిలో ధాన్యం యొక్క స్వచ్ఛత వరి ధాన్యం కాకుండా ఇతర పదార్థాలను సూచిస్తుంది. రాళ్లు, కలుపు విత్తనాలు, మట్టి, పొట్ట, గడ్డి బియ్యం మొదలైనవి. ఇవి సాధారణంగా కోత సమయంలో, పొలం నుండి ధాన్యాన్ని ఆరబెట్టే సమయంలో కలుస్తాయి.
మీరు చెప్పిన యాజమాన్య పద్ధతులను మరియు కోత సమయంలో దాని తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పకుండా పాటిస్తాను మేడం. ధన్యవాదాలు.
మంచిది నర్సయ్య. రైతన్న, నాణ్యత ప్రమాణాలు పాటించు, మార్కెట్లో అధిక ధర సాధించు.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేలుక గుళ్ళు.
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల మంది మృత్యువాత పడ్డారు. ఇక 20 లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ఇక అమెరికాలో అయితే కరోనా వైరస్ 6 లక్షల మందికి పైగా సోకింది. భారత్ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 12,000 పైగా ఉంది. రోజు రోజుకు మరణాల సంఖ్య కూడా భారత్ ను కబలిస్తోంది. దీంతో మే 3 వరకు భారత్ సంపూర్ణంగా లాక్డౌన్ లోకి వెళ్లిపోయింది. కరోనా నుంచి బయటపడేందుకు దేశం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అయితే కరోనా వ్యాధి సోకింది అని ఎలా తెలుస్తుంది అనే దానిపై చాలా మందికి అనేక అనుమానాలు ఉన్నాయి. కొంతమంది చిన్నపాటి జ్వరం వస్తే భయపడిపోతున్నారు. మామూలు దగ్గు జలుబు వంటివి వచ్చినా హైరాణ పడుతున్నారు. ఏది మామూలు జలుబో ఏది కరోనానో తెలియక భయపడుతున్నారు. తలనొప్పి జ్వరం జలుబు దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే కరోనా వైరస్ సోకినట్టుగా గుర్తించవచ్చు. కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తరువాత దగ్గు వస్తుంది. ఈ దగ్గు ఒక్కోసారి గంట వరకు ఉంటుంది. అలానే జ్వరం తలనొప్పి కూడా వస్తాయి. అదే విధంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తుంటాయి. ఈ లక్షణాలు ఉంటే కరోనా వైరస్ వచ్చినట్టే అని చెప్పొచ్చు. ఈ లక్షణాలు ఉంటే వెంటనే అధికారులకు సమాచారం అందించాలి. స్వీయ నిర్బంధంలో ఉంటూ సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా వైరస్ అటాక్ కావడం ఖాయం. కరోనా వైరస్ సోకిందని అనుమానంగా ఉంటే ముందుగా వైద్యుల దగ్గరికి వెళ్లాలి. వారిచ్చే సలహాలు సూచనలు పాటించాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నొప్పి జ్వరం దగ్గుకు మెడిసిన్ తీసుకోవచ్చు. ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగుతుండాలి. మానవులలో ప్రవేశించిన కరోనా వైరస్ ట్రీట్మెంట్ కి ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇది వ్యాప్తి చెందకుండా మాత్రం నిరోధించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఎప్పటికప్పుడు చేతులను సబ్బునీటితో కడగాలి. చేతులను కడగకుండా ముఖం ముక్కు నోటిని తాకొద్దు. అనారోగ్యంగా అనిపించినప్పుడు వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. ఈ వైరస్ కి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. కరోనా వైరస్ లక్షణాలు. కరోనా వైరస్ చాలా సాధారణంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది, దగ్గు లేదా ముక్కు కారడం లాంటి ప్రారంభ లక్షణాలతో దానిని గుర్తించవచ్చు. కానీ కరోనా కుటుంబానికి చెందిన సార్స్, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, మర్స్, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వంటి కొన్ని వైరస్లు చాలా ప్రమాదకరం. వుహాన్ నుంచి వ్యాపించిన అంటువ్యాధులకు కారణమైన వైరస్ కు నావెల్ కరోనా వైరస్ లేదా కోవి అని పేరు పెట్టారు. ఇది కరోనా కుటుంబానికి చెందిన కొత్త జాతి వైరస్. దీనిని ఇంతకు ముందు వరకు మనుషుల్లో గుర్తించలేదు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కేసుల వల్ల ఇది జ్వరంతో ప్రారంభమవుతుందని తెలుస్తుంది. తర్వాత పొడి దగ్గు తీవ్రంగా ఉంటుంది. వారం వరకు అదే పరిస్థితి కొనసాగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలవుతాయి. కానీ సీరియస్ కేసుల్లో ఇన్ఫెక్షన్ న్యూమోనియా లేదా సార్స్ గా మారుతుంది. కిడ్నీలు ఫెయిల్ అయి రోగి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కరోనా రోగుల్లో ఎక్కువగా వృద్ధులే ఉన్నారు. ముఖ్యంగా పార్కిన్సన్, డయాబెటీస్ లాంటి వ్యాధులు ఉన్నవారు దీనికి గురవుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్ వదిలించుకోవడానికి ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేక చికిత్సలు లేవు. సాధారణంగా ఇన్ఫెక్షన్ సోకినప్పటి నుంచి వ్యాధి బయటపడడానికి సుమారు 14 రోజుల సమయం పడుతుందని WHO చెప్తుండగా కొందరు పరిశోధకులు మాత్రం 24 రోజుల వరకు సమయం తీసుకుంటుందని చెబుతున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కరోనా వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సూచించింది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరచుకోవాలి. దగ్గు జలుబుతో బాధపడుతున్న వారికి కనీసం 1 మీటర్ నుంచి 3 మీటర్ల దూరంలో ఉండాలి. ఆ 2 లక్షణాలతో బాధపడుతున్న వారు తుమ్మినా లేదా దగ్గినా టిష్యూ లేదా బట్ట అడ్డు పెట్టుకోవడం, ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా జరగడం లాంటివి చేయాలి. ప్రయాణాల్లో, షాపింగ్ సమయాల్లో, ఆఫీసుల్లో అవసరమైన ప్రతి వస్తువును చేతితో తాకుతూనే ఉంటాం. ఆ సమయంలో వైరస్ సోకే అవకాశం ఉంది. అవే చేతులతో కళ్ళను నలిపినా, ముక్కును నోటిని తాకినా ఆ వైరస్ శరీరంలోకి ప్రవేశించవచ్చు. కనుక అదే పనిగా చేతులతో కళ్ళను నోటిని ముక్కును తాకవద్దు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయరాదు. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి పెంపుడు జంతువులు లేదా ఇతర జంతువులకు దూరంగా ఉండాలి. పచ్చిగా ఉన్నవి లేదా సగముడికిన మాంసం, గుడ్లు తినకూడదు. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం దగ్గర్లో ఉన్న ప్రభుత్వాసుపత్రికి వెళ్లి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. కాబట్టి ప్రయాణాల్లో మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి. ఈ సమయంలో మీకు వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మిమ్మల్ని వైరస్ల నుంచి దూరంగా ఉంచుతుంది. అంటే తరచుగా చేతులను శుభ్రంగా కడుక్కోవడం, ఉతికిన వస్త్రాలను ధరిస్తూ మిమ్మల్ని మీరు వీలైనంత శుభ్రంగా ఉంచుకోవాలి. కరోనా వైరస్ ఇతర వైరస్ల మాదిరిగానే చాలా వేగంగా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తుంది. మీరు బహిరంగ ప్రదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారైతే అదనపు జాగ్రత్త అవసరం. మన దైనందిన జీవితంలో వాడే ఏ వస్తువులను ఉపయోగించినా తరచుగా చేతులు కడుక్కోవడం మర్చిపోకండి. ప్రయాణాల్లో ముఖ్యంగా మీ వెంట శానిటైజర్ ను తీసుకువెళ్లడం ఎంతో మంచిది. ఏదైనా తినాలనుకున్నప్పుడు మాత్రం చేతులను కడుక్కున్నాక మాత్రమే తినడం అలవాటు చేసుకోండి. బయట ప్రదేశాల ఆహారం తినకండి. ప్రస్తుత బిజీ లైఫ్ లో చాలా మంది ఆహారాన్ని ఆన్లైన్ లో ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది ఎంతమాత్రం ప్రోత్సహించదగ్గ విషయం కాదు. ఎందుకంటే ఆహార పదార్థం తయారైన చోట పరిశుభ్ర వాతావరణం ఉందో లేదో ఎంతమాత్రం తెలియదు. కరోనా వైరస్ వ్యాప్తిలో అపరిశుభ్రత కూడా కారణం కావచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఈ వ్యాధికి పూర్తి అవగాహన తెచ్చుకునేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దీని ప్రభావం తగ్గుముఖం పట్టే వరకు ఇంట్లో శుభ్రంగా వండిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఒకవేళ ప్రయాణాల్లో బయట ప్రదేశాల్లో తినాల్సి వస్తే పరిశుభ్రంగా ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకోండి. అలాగే తినే ముందు మీ చేతులను తప్పకుండా కడగండి. ఈ వైరస్ లక్షణాలు జలుబు, దగ్గుతో మొదలై తీవ్ర జ్వరం వరకు వెళ్తుంది. ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కోవిడ్-19కి ఇప్పటి వరకు మందు లేదు. అయితే వైరస్ సోకకుండా ఉండేందుకు ఎక్కువ మంది మాస్కులు వాడుతున్నారు. కానీ మాస్కులు వాడటం వల్ల ముక్కు, నోటి ద్వారా బాడీలోకి వైరస్ వెళ్లకపోవచ్చు. కానీ కళ్ళ నుంచి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా చేతుల్ని శుభ్రంగా ఉంచుకుంటే కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది. చేతుల్ని తరచూ సబ్బుతో శుభ్రం చేసుకోవటం ద్వారా కరోనాను అడ్డుకోవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. కోవిడ్ వైరస్ చుట్టూ కొవ్వుతో ఉన్న పలుచటి పొర ఉంటుంది. సబ్బునీళ్లకు ఆ పొరను తొలగించే లక్షణం ఉంది. అందువల్ల వైరస్ చచ్చిపోతుంది. ఎలా వ్యాపించవచ్చు? ప్రస్తుతం ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. వ్యాధి వచ్చిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా పక్కవారికి వచ్చే ప్రమాదం ఉంది. వైరస్ సోకిన రోగిని టచ్ చేసినా, షేక్ హ్యాండ్ తీసుకున్నా వచ్చే ప్రమాదం ఉంది. రోగి ముట్టుకున్న వస్తువుల్ని ముట్టుకున్నా అక్కడ ఉండే వైరస్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. మరణాల రేటును లెక్కగట్టడం చాలా కష్టం. ఏదైనా వైరస్ వ్యాపించినప్పుడు అది సోకిన ప్రతి ఒక్కరూ వైద్యులను సంప్రదించరు. అత్యధిక వైరస్ల విషయంలో ఇలాగే జరుగుతుంటుంది. వైరస్ సోకిన లక్షణాలు తక్కువ స్థాయిలో ఉంటే అత్యధికులు వైద్యులను సంప్రదించరు. అందువల్ల బాధితుల లెక్కింపుల్లో ఇలాంటి కేసులు అన్ని పరిగణలోకి రాకపోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల్లో మరణాల రేటు ఒక్కో దేశంలో ఒక్కోలా కనిపిస్తుండడానికి ఇదో ప్రధాన కారణం. వైరస్ సోకిన లక్షణాలు స్వల్పంగా ఉన్నవారిని గుర్తించడంలో కొన్ని దేశాలు మెరుగ్గా ఉండగా మరికొన్ని దేశాలు బాగా వెనుకబడి ఉన్నాయని ఇంపీరియల్ కాలేజ్ లండన్ జరిపిన ఓ పరిశోధనలో తేలింది. కేవలం అధికారికంగా నమోదైన కేసుల ప్రాతిపదికగానే లెక్కగట్టే మరణాల రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరణాల రేటుకు మరో పార్శ్వం కూడా ఉంది. ఇన్ఫెక్షన్ నుంచి కోలుకోవడానికి లేదా దానివల్ల చనిపోవడానికి సమయం పడుతుంది. మరణాల రేటు లెక్కించే సమయానికి ప్రాణాలతో ఉన్న బాధిత వ్యక్తి తర్వాత చనిపోయే ఆస్కారం కూడా ఉంది. అదే జరిగితే మరణాల రేటును తక్కువగా లెక్కగట్టినట్లు అవుతుంది. ఇలాంటి ప్రతి అంశానికి సంబంధించిన ఆధారాలను పరిగణలోకి తీసుకుని శాస్త్రవేత్తలు మరణాల రేటును అంచనా వేస్తారు. నిర్దిష్టమైన చిన్న గ్రూపులపై అధ్యయనం జరిపి వ్యాధి లక్షణాలు తక్కువగా ఉన్న కేసుల నిష్పత్తిని అంచనా వేస్తారు. ఇలాంటి గ్రూపులపై గట్టి పర్యవేక్షణ ఉంటుంది. వివిధ దేశాలు చైనా నుంచి విమానాల్లో స్వదేశాలకు తీసుకొచ్చిన కరోనా వైరస్ బాధితులను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే చైనాలోని ఉబే రాష్ట్రం డేటాను మాత్రమే చూస్తే మరణాలు రేటు చాలా ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. చైనాలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే హుబేలో మరణాల రేటు బాగా ఎక్కువగా ఉంది. హుబే రాజధాని వుహాన్లోనే వైరస్ తొలుత బయటపడింది. మరణాల రేటు లెక్కింపులో హుబేకు మాత్రం పరిమితం కారు. ఇలా అన్ని రకాల ఆధారాలను బట్టి శాస్త్రవేత్తలు మరణాల రేటు ఎంత వ్యవధిలో ఉండొచ్చో చెబుతారు. అలాగే ప్రస్తుతం ఇది ఎంత ఉందనే దానిపై నిర్దిష్టమైన అంచనాను అందిస్తారు. ఎన్ని లెక్కలు వేసినా అందరికీ వర్తించే ఏకైక మరణాల రేటు ఏదీ లేదు. ఎందుకంటే వైరస్ అందరిపైన ఒకే విధంగా ప్రభావం చూపటం లేదు. విన్నారు కదా శ్రోతలు, కరోనా వైరస్ గురించి తగు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండండి.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకి సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, ఫౌండేషన్ విత్తనోత్పత్తి చేసేటప్పుడు వేరే వరి రకాల నుంచి ఎంత అంతర దూరం పాటించాలి? ఏ 3 మీటర్లు, బి 5 మీటర్లు. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏ 3 మీటర్లు. గత వారం రెండో ప్రశ్న, ధ్రువీకరణ చేసిన విత్తనానికి ఏ రంగు ట్యాగ్ ని వాడతారు? ఏ అజో నీలం రంగు, బి ఆకుపచ్చ రంగు. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏ అజో నీలం రంగు. ఈ రెండు ప్రశ్నలకి సరైన సమాధానాలు పంపిన వారు లక్కిరెడ్డి శ్రీధర్ రెడ్డి, గంభీరావు పేట్, వి నాగేశ్వరరావు నర్సాపురం, ప్రభాకర్ హన్మకొండ, డాక్టర్ ఎస్ స్వరూప దోమల్గూడ, బాలామణి కామారెడ్డి. కేవలం మొదటి ప్రశ్నకి మాత్రమే సరైన సమాధానం పంపిన వారు మందుల రవి, వనపర్తి. కేవలం రెండో ప్రశ్నకి మాత్రమే సరైన సమాధానం పంపిన వారు డాక్టర్ రామ్మూర్తి, హైదరాబాద్. వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, మార్కెట్లో వరి ధాన్యానికి ఉండే కనీస ప్రమాణాలలో తేమ శాతం ఎంత వరకు ఉండవచ్చు? ఏ 17%, బి 27%. ప్రశ్న మరొకసారి, మార్కెట్లో వరి ధాన్యానికి ఉండే కనీస ప్రమాణాలలో తేమ శాతం ఎంత వరకు ఉండవచ్చు? ఏ 17%, బి 27%. ఈ వారం రెండో ప్రశ్న, యాసంగి వరిలో విత్తన నారుమడికి విత్తనాన్ని ఎన్ని గంటలు నానబెట్టాలి? ఏ 12 గంటలు, బి 24 గంటలు. ప్రశ్న మరొకసారి, యాసంగి వరిలో విత్తన నారుమడికి విత్తనాన్ని ఎన్ని గంటలు నానబెట్టాలి? ఏ 12 గంటలు, బి 24 గంటలు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకి సరైన సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండో ప్రశ్నకి సరైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672 ఈ నెంబర్ కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.